ఇదొక అద్భుతమైన శ్లోకం. ఇప్పుడు కూడా ఆయన మంచి మాటే చెప్పాడు. ఇంతకాలానికి రాముడు అవసరమైనప్పుడు తన గొప్పతనం చెప్పుకోవాల్సి వచ్చింది, చెప్పాడు. న సర్వే భరతరస్తాత భవంతి భరతోపమాహ. ఈ ప్రపంచంలో భరతుడి వంటి సోదరుడు ఎవరికీ దొరకడు. సోదరుడు అంటే భరతుడే, నువ్వు కూడా కాదన్నాడు. చెప్పకుండానే చెప్పాడు కదా, భరతుని వంటి సోదరులు ఉండరు. ఎందుకని? హఠాత్తుగా రాజ్యం వచ్చి ఎత్తిమీద పడితే నాకొద్దు రాజ్యం అని రాజ్యాన్ని విడిచిపెట్టి తాను సన్యాసం స్వీకరించి నా పాదుకలు సింహాసనం మీద పెట్టి నన్ను బతిమాలుకున్నాడు. ఎవడు దొరుకుతాడండి ఇలాంటి సోదరుడు? కాబట్టి సోదరుడు అంటే భరతుడు. భరతుని వంటి సోదరుడు ఇంకోటి ఉండడు. ఇంకా కొడుకుల్లో మద్విధావా పితుఃపుత్రాహ. నాలాంటి కొడుకు ఏ తండ్రికి దొరకడు. ఇది రాముడు చెప్పిన మాట, స్వయముగా రాముడిచ్చిన స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. సోదరుల్లో భరతుడు లాంటి వాడు ఎవరికీ దొరకడు, కొడుకుల్లో నాలాంటి కొడుకు ఏ తండ్రికి దొరకడు. ఎందుకని? తండ్రి రేపు సింహాసనం మీద కూర్చోమంటే కూర్చోవడానికి సిద్ధపడ్డాడు, వద్దు అడవికి పో అంటే పోవడానికి సిద్ధపడ్డాడు. తండ్రి ఏమి చెబితే అది వినడానికి సిద్ధపడే కొడుకులు దొరకడం చాలా అరుదు. కాబట్టి రాముడు లాంటి కొడుకులు లేరు అని తన గురించి తాను చెప్పుకున్నాడు. ఇంకా మూడోది ఏమిటి? సుహృదో వా భవద్విధాః. నీ వంటి మంచి మిత్రుడు ఎవరికి దొరకరు. మిత్రుడు అంటే సుగ్రీవుడే. ఏ విధంగా అయినా రాముడికి మిత్రుడయ్యాక సుగ్రీవుడు రాముడిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఒకసారి మనం ఆలోచించండి, ఎప్పుడన్నా ఒక్కసారన్నా రాముడి మీద ఆయనకి అసహ్యం కలిగిందా? రాముడు ఎలాగో రాజ్యం ఇచ్చాడు, రాజ్యం ఇచ్చాడు కనుక రాముడిని ప్రేమించాడు అనుకుందాం. ఆ తర్వాత లక్ష్మణుడిని పంపించి బెదిరించి అవసరమైతే నిన్ను చంపేస్తానన్నాడు రాముడు. వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదు. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే, సీతాన్వేషణకి వానరులను పంపకపోతే ఒక్క మాణంతో నువ్వు చస్తవసుమని హెచ్చరించినప్పుడు ఎంత మిత్రుడి మీదైనా కోపం వస్తుంది. మన మిత్రుడు మనకు ఎంత ఉపకారం చేసినా రేపు పొద్దున ఒక్క మాట అంటే మనకు కోపం రాదటండి. మీరున్నారు, ఓ 10 కోట్లు నాకు డొనేషన్ ఇచ్చి మర్నాడు వచ్చి నువ్వు వెధవని తిడితే నాకు మండిపోతుంది. అవునా కదా? మానవ మత్తుడికి మండదా? అంటే 10 కోట్లు ఇచ్చేవాడు ఎవడ ఏడ్చాడు కానీ అది వేరే విషయం. కానీ కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఎంత ధనం ఇవ్వండి, ఎన్ని రకాల సేవలు చేయనివ్వండి, తిడితే కోపం వస్తుంది ప్రతి వాడికి. అందువల్ల ఉన్న మాట కుండ బద్దలు కొట్టండి ఇలాగే చెబుతాం మనం. అవునా కదా? కానీ సుగ్రీవుడు రాముడు చంపడానికి సిద్ధపడితే, అంత హెచ్చరిక చేస్తే కూడా నేను చేసింది తప్పు అని క్షమించమని రాముడి కాళ్ళు పట్టుకున్నాడు తప్ప రాముడి మీద ఇంత కూడా వ్యతిరేక భావం ప్రకటించలేదు. అది రాముడికి తెలుసు, సుగ్రీవుడి మనస్సు. ఇప్పుడు కూడా రాముడి మీద ప్రేమతో, రాముడికి విభీషణుడి వల్ల ఎక్కడ ప్రమాదం వస్తుందో అని కదా విభీషణుడిని చేర్చుకోద్దంటున్నాడు. కాబట్టి రాముడు అంటే ఆయనకి మనస్స, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధిగా భక్తి ఉన్నది. అందుకే నీలాంటి మిత్రుడు లేడు అని రాముడు అన్నాడంటే రాముడి స్టేట్మెంట్ ఎప్పుడు అబద్ధం కాదు. ఎవరి స్టేట్మెంట్లో అయినా తేడాలు ఉండొచ్చుగాక, కానీ రాముడిచ్చిన మాటల్లో ఎప్పుడూ అసత్యం ఉండదు. తమ్ముడంటే భరతుడు, కొడుకంటే రాముడు, మిత్రుడంటే సుగ్రీవుడు అని బలంగా సుగ్రీవుడు 2 చేతులు జోడించి వినయంగా నమస్కరించి, ప్రభు అందుకే అంటున్నాను నేను, ఈ విభీషణుడు రావణ సోదరుడు కాబట్టి అతను చంపడమే ధర్మం అనిపిస్తున్నది. వీడిని మనం నమ్మి మన వైపు చేర్చుకుంటే మనం నిద్దట్లో ఉండగానో లేక ఏమరిపాటుతో ఉన్నప్పుడు మనల్ని చంపిపోవచ్చు. అనగా మళ్ళీ రామచంద్రుడు ఇలా అన్నాడు, సుగ్రీవ ఇతడు నిజంగా మనల్ని చంపడానికి వచ్చిన దుష్టుడు అనుకుందాం, అయితే మాత్రం నన్ను వీడేం చేయగలడు? ఇప్పుడు చెబుతున్నాను నేను నా పరాక్రమం గురించి. మొత్తం పిశాచాలు రాక్షసులు అందరూ వస్తే నేను వాడిని ఆయుధాలతో చంపక్కర్లా, కాలితో తన్నక్కర్లా, కాలి గోటితో తరితే చచ్చిపోతారు వాళ్ళు అన్నారు. అసలు ఏ పరాక్రమం అండి? ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ అలా ఇచ్చాడనమాట, తద్వారా నా పరాక్రమం ఇటువంటిది. అత్యవసరమైతే మన పరాక్రమాన్ని అలా ప్రకటించుకోవాలి. నేను ఇక్కడ కూర్చుని నాకు ఏ భాష రాదు, నేను చవటని రామాయణం చెబుతున్నాను వినండి అంటే ఎవడు వింటాడు? గ్యారంటీగా చెప్పాలి, నేను 3 భాషల్లో మహాపండితుడి, సందేహం లేదు. అవసరమైతే నన్ను మించిన పండితుడు లేడని చెప్పుకోవాలి. నేను నిజంగానే చెబుతున్నానండి, నేను పురాణం చెప్పేటప్పుడు ఏమని చెప్పుకుంటానో తెలుసు, నిజంగా నేను సంస్కృతంలో ఆరితేరాను, తెలుగులో ఆరితేరాను, హిందీలో ఆరితేరాను. నేను స్టేట్మెంట్ ఇచ్చే ముందు పురాణంలో ఉంటేనే చెబుతాను అని ప్రామాణికంగా ఒక్కోసారి ఎందుకు చెప్పాలంటే చెప్పి తీరాలి. మన శక్తి అవతల వాడికి చెప్పుకోకపోతే ఎలాగా? అలాగని చీటికి వాటికి ఆత్మ ప్రశంస చేసుకోకూడదు. కానీ తీరా నేను అవధానం చేయడానికి వచ్చాకనో లేదు ధర్మ సందేహాలు తీర్చేటప్పుడు దూరదర్శన ధర్మ సందేహాలు తీర్చాలి. మా సూర్యనారాయణ గారు ఇక్కడే కనబడుతున్నారు, ఆయనే ఆ ధర్మ సందేహాల కార్యక్రమానికి డైరెక్టర్ అండి. అవునా, ఆయన దగ్గరికి వెళ్ళి ఊరికే ధర్మ సందేహాలు తీరుస్తున్నాను కానీ నాకేం రాదండి అంటే నన్ను ఎందుకు పిలుస్తారైనా? ఎవడికో ధర్మ సందేహాలు తీరుస్తున్నాం, తీరుస్తున్నప్పుడు నాకేం తెలియదండి నోటుకు వచ్చినట్టు చెబుతున్నానంటే రేపు పొద్దున్న నన్ను ఎందుకు అడుగుతారండి వాళ్ళు? కొండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నాను, ఇది పద్మపురాణంలో ఉంది, ఇది రామాయణంలో ఉంది, నేను నిజంగా చదువుకున్నాను, నన్ను మించినవాడు లేడు అని చెప్పాలి. అవునా, అది ధర్మం. అలాగే ఇప్పుడు రాముడు చెప్పాడు అన్నమాట, యుద్ధరంగంలోకి అడుగు పెట్టాక నేను పిరికాణ్ణి, నన్ను నమ్ముకుని ఎందుకు వచ్చారు, నేను ఎవరిని ఏం చేయలేను, నేను చవటని అంటే అప్పుడు రాముడి దగ్గరికి ఎందుకు వస్తారు వీళ్ళంతా? అందుకని ఆయన ఏమన్నాడు, సమస్త ప్రాణులు ఈ రాక్షసులు భూతాలు ప్రేతాలు పిశాచాలు వచ్చిన కాలి గోటితో తన్ని చంపేస్తానన్నాడు. అసలు అత్యద్భుతమైనటువంటి మాట, పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాంచైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ తాన్ హన్యాం ఇచ్చాన్ హరిగణేశ్వర. అంగుళ్యగ్ర అన్నాడు ఆయన. అంగుళి అంటే వేలు, ఆ వేలు యొక్క అగ్రం అంటే గోరు. కాలి గోటి చివరితో వాళ్ళని విసిరవతలు పారేస్తాను, కాలితో కూడా తన్నట్టు ఆయన, కాలి గోటితో చిమ్మి అవతలు పారేస్తాను. దానికి ఉదాహరణ చూసాం కదా మనం, దుందుభి యొక్క శరీరాన్ని ఎడమ కాలి బొటను వేలి గోరుతో ఎత్తి అవతలు పారేశాడు ఆయన. కాబట్టి ఎంతమంది రాక్షసులు వచ్చినా నా కాలి గోరుతో తన్ని చంపేస్తాను, చంపి పారవేయగలను. కాబట్టి నాకు ఈ శత్రువులు వచ్చి మన పార్టీలో చేరి నన్ను చంపుతారనే భయం లేదు. అది ఎవరికి భయం అంటే పిరికాళ్ళకి, అసమర్థులకి, లేక బలం లేని వాళ్ళకి. ఒక పూర్వం ఒక కేకారణ్యంలో ఓ బోయవాడు వేటకు వెళ్ళాడు, వల వేశాడు, ఆ వలలో పావురాలు పడ్డాయి, అందులో ఒక ఆడపౌరం కూడా ఉంది పాపం. ఆడపౌరం మెడ విరిచి చంపేశాడు వాడు, చంపి బొట్టలో పెట్టుకున్నాడు. ఇలా ఈ పావురాలను చంపి బొట్టలో పెట్టుకుని అడవిలోంచి ఇంటికి వెళ్ళేలోపు కుంభవృష్టి కురిసింది, భయంకర వర్షం కురిసింది. ఆ వర్షం వల్ల వారికి దారి తెలియలేదు, చీకట్లో చిక్కుపడ్డాడు, గచ్చ 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 వణికిపోయాడు. పచ్చిమాంసం తినలేక చలికి తట్టుకోలేక ఓ చెట్టు దగ్గరికి చేరాడు. ఆ చెట్టు మీద ఒక మగ పౌరం ఉంది, ఆ మగ పౌరం పెళ్ళాన్ని వీడు చంపేశాడు. వీడు అక్కడికి వచ్చి, పౌరమా నేను చచ్చిపోతున్నాను, రక్షించరగానే వెంటనే ఎక్కడి నుంచో నిప్పు పట్టుకొచ్చి ఎడ్డుగడ్డలు పట్టుకొచ్చి వాడికి చలిమంట వేసి ఆ చలి కాచుకోమంది. వాడు చలి కాచుకుంటూ కాస్తంత చలి తగ్గాక ఆకలికి మాడిపోతున్నాను అన్నాడు, ఆహారం కావాలన్నాడు. ఇక్కడ ఇవ్వడానికి ఏముంది నా శరీరం తప్ప, ఇదిగో నన్నే తినేయి అని ఆ మండుతున్న మంటల్లో పడి పావురం కాలిపోయింది, వాడికి మతిపోయింది. ఆనాడు తన భార్యని చంపిన ఒక కిరాతకుడి కోసం మగపావురం తన శరీరాన్ని ఇచ్చి రక్షించి శరణన్న వాడిని కాపాడి వాడికి ప్రాణదానం చేసింది. ఈ కథ భారతంలో కూడా ఉంటుంది, కేవలం రాముడు ఎంతవరకే చెప్పాడు, ఆ తర్వాత బోయవాడు మారిపోయి ఏడ్చి, ఛీ ఎంత పాపిష్టివాడు నేను, నా ప్రాణం కోసం ఎన్నో ప్రాణుల ప్రాణం తీస్తున్నాను, అటువంటిది ఇక్కడ ఒక పావురం నా ప్రాణరక్షణ కోసం తన శరీరాన్ని విడిచిపెట్టింది, ఈ రోజు నుంచి నేను మాంసం విడిచిపెట్టేస్తున్నాను అని సన్యాసి పళ్ళతో బ్రతికి యావజ్జీవితం తపస్సు చేశాడు అని మనకి శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజు గారికి కథ చెబుతాడు. రాముడు అదే చెప్పాడు, శ్రూయతే హి కపోవతే న శత్రు శరణమాగత, నీకు తెలియదా వినలేదా, అయితే వినే ఉంటావు. పూర్వం తనని శరణు కోరిన ఒక బోయవాణ్ణి, ఆ బోయవాడు కూడా సామాన్యమైన బోయవాడు కాదు, తన భార్యని చంపినటువంటి వాడు, అటువంటి దుర్మార్గుడికి అభయం ఇచ్చి వాడికి చలి తొలగించి తన శరీరాన్ని ఆహారంగా అర్పించింది పూర్వం ఒక పౌరం. అవి మన పురాణ గాథలంటే శత్రువైన శరణంటే రక్షించాలి, కరుణించాలి. కాబట్టి వీడికి నేను అభయం ఇవ్వాలి. పూర్వం కండు అనే ఒక మహర్షి ధర్మశాస్త్రాన్ని రాస్తూ, నీ ప్రాణం పోయినా పర్వాలేదు, శరణు అన్నవాడిని కరుణించు, శరణాగత రక్షణం మానవులకి ఉత్తమ కర్తవ్యము అన్నాడు. శరణు అన్నవాడిని రక్షించని వాడి పుణ్యమంతా నశిస్తుంది, వాడు నరకం పాలవుతాడు. కాబట్టి శరణు అన్నవాడిని తప్పక రక్షించవలసినదే. ఆ కండు మహర్షి పలికిన పలుకులు నిత్య సత్యాలు. ఇంకా ఇవన్నీ ఒక పక్కన పెట్టు, ఎవరు చెప్పారో ధర్మశాస్త్రం ఏం చెప్పిందో, నాకు ఒక నియమం ఉన్నది, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. ఒకే ఒక్కసారి సకృత్తు అంటే ఒక్కసారి ఎవడైనా నా దగ్గరకు వచ్చి ఒక్కసారి రామా నేను నీ వాడిని అంటే చాలు. అవతల వాడు ఎవడైనా ఏ ప్రాణి అయినా వారికి నేను అభయం ఇస్తాను అంటే నా వాడిని అన్నవాడు రాక్షసుడైనా పిశాచమైనా మానవుడైనా ఆఖరికి నాకు ఆజన్మ శత్రువైనా వాళ్ళందరికీ నేను అభయం ఇస్తాను, ఇది నా నియమం, ఇది నా శపథం అన్నాడు రాముడు. ఇలా ఎవరంటారండి? ఈ శ్లోకానికి మంత్రశ్లోకం అని పేరు. రోజు చదువుకోండి, చెప్పండి అందరూ. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ. ఎవరైనా రామా నేను నీ వాడిని అన్నంత మాత్రం చేత వారు ఎవరైనా నేను నిస్సంకోచంగా అభయం ఇస్తాను, ఇది నా వ్రతం, ఇది నా నోము, కాబట్టి నేను అభయం ఇస్తున్నాను అనగానే ప్రభు ఇంకెంత బాగా చెప్పాక నీ మాట నేను కాదంటానా అన్నాడు సుగ్రీవుడు. ఈ క్షణం నుంచి నువ్వు చెప్పిన ఈ మాటలను బట్టి సుగ్రీవుడు అంటున్నమాట, నీవన్న మాటలను బట్టి ఈ విభీషణుడు మనలో ఒకడు, ఈ క్షణం నుంచి మన మిత్రుడు మన మధ్యలో ఉంటాడు అనగానే రాముడు సంతోషపడి అయితే ఆయన కిందకి పిలువ అన్నాడు. సుగ్రీవుడు రిపును విభీషణుడి దగ్గరికి వెళ్ళాడు. విభీషణ, రామచంద్రుడు నీకు అభయం ఇచ్చాడు, దగ్గరకు వచ్చేయి అన్నాడు. ఎంత అదృష్టవంతుడు విభీషణుడు, ఆయనకి అభయం లభించింది. ఏ వంకతో అయినా రామచంద్రుడి యొక్క అభయం పొందడం అంటే అదొక మహాయోగ జాతకం. టక్కున కిందకి దిగాడు రావణాసురుని యొక్క సోదరుడు రావణ అనుజుడు అనడం ద్వారా రావణాసురుడి తమ్ముడికి అభయం వచ్చింది. మనలాంటి భక్తులు అడిగితే అభయం ఇవ్వడా రాముడు అని అంతరార్థం అవుతాడు. వాల్మీకి మహర్షి యొక్క పదాలు చాలా చమత్కారంగా ఉంటాయి. ఇక్కడ విభీషణుడు అనే పదం వాడకుండా ముందు దత్తే సన్నతో రావణానుజ, రావణుని సోదరుడు రాముని అభయం పొంది కిందకి దిగాడు అన్న తర్వాత విభీషణుడు అన్నాడు. తద్వారా మనకేం చెబుతున్నాడు, శత్రువైన రావణుడి వంటి క్రూరుని సోదరుడైనా తన దగ్గరకి వస్తే రామచంద్రుడు అభయం ఇచ్చాడు. మీరంతా భక్తులు, నిజంగా భక్తితో శ్రద్ధతో రామ రక్షించు అంటే అభయం ఇవ్వకుండా ఉంటాడా, ఇచ్చి తీరుతాడు. ఒకసారి అందరూ చెప్పండి, చాలా ఇష్టమైన గొప్ప పాట. మనం భక్తులమైనా కదా, భక్తులు కాకపోతే వీరెందుకు వస్తారు? వాడు అక్కడ వెనక నుంచి జెండా ఎందుకు పట్టుకుంటాడు? రామ రామ సీతారామ రామ రామ సీతారామ మేఘశ్యామా మంగళధామ మేఘశ్యామా రామ రామ సీతారామ రామ రామ సీతారామ మేఘశ్యామా మంగళధామ రామ రామ సీతారామ మేఘశ్యామా మంగళధామ మేఘశ్యామా మంగళధామ రఘురామ రాజలలామ మేఘశ్యామా మంగళధామ రఘురామ రాజలలామ రామ రామ సీతారామ మేఘశ్యామా పావననామా పాప విరామ పావననామా పాప విరామ జానకి రామ జయ రామ పావననామా పాప విరామ జానకి రామ జయ రామ రవి కుల సోమ రణతల భీమా రవి కుల సోమ రవి కుల సోమ రణ తల్ల భీమ శివనుత నామ శ్రీరామ రామ రామ సీతారామ మేఘశ్యామ మంగళధామ మేఘశ్యామ మంగళధామ రఘురామ రాజలలామ రామ రామ మేఘశ్యామ మంగళధామ రామ రామ సీతారామ. ఆ క్షణమే కిందకి దిగాడు రామచంద్ర ప్రభు, పాదాల మీద పడ్డాడు. రావడం రావడమే, పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసి గట్టిగా పట్టుకున్నాడు. అత్యంత భక్తితో అనుచరులతో సహితంగా విభీషణుడు శరణాగతుడయ్యాడు. రామచంద్రుడికి కాళ్ళు పట్టుకున్న తర్వాత మహాత్మా రామచంద్ర అనుజో రావణ శ్యాహం తేన చాప్యవమానితః భవంతం సర్వభూతానాం శరణ్యం శరణాగతః. రామచంద్ర ప్రభు, నేను రావణుని తమ్ముణ్ణి, పరమ దుర్మార్గుడు, నీ భార్యను అపహరించిన వాడు అయిన రావణునికి నేను తమ్ముణ్ణి. ఆ మాట నొక్కి చెప్పాడు. నీవు సమస్త ప్రాణుల్ని అభయమిచ్చి రక్షిస్తావని నమ్మి నీ దగ్గరకు వచ్చాను. రావణుని చేత అవమానించబడి ఇప్పుడు నీ శరణు కోరాను. నేను నా రాజ్యం వదిలిపెట్టాను, నా భార్యని, కుటుంబాన్ని అందరినీ విడిచిపెట్టాను, కేవలం ఈ నలుగురు సహచరులతో నీ పాదాలు పట్టుకున్నాను అనగానే ఎంతో ప్రేమతో కృపతో చూచాడు రాముడు. అసలు రాముడు చూపుల్లోనే కృప ఉంటుంది, చూపులతో అనుగ్రహిస్తాడు ఆయన. రాముడు ప్రత్యేకంగా నెత్తిమే చేయబెట్టక్కర్లా, రాగానే నా నెత్తిమే చెయ్యట్టండి, అక్షతలు వెయ్యండి అని అడగక్కర్లేదు రాముణ్ణి. ఆయన చూస్తే చాలు, ప్రేమతో చూడాలి. అలా ప్రేమతో చూసేలా మన ప్రవర్తన ఉండాలి. రాగానే గురుగారు రక్షతలే అక్షతలు అయిరే అంటే ఏం చేస్తాను, ఒళ్ళు మండి వేస్తాను. ఒళ్ళు మండి విసిరే అక్షతలలో ఉపయోగం ఉంది, నీ ప్రవర్తన నచ్చితే నేనే అలా ప్రేమగా చూస్తాను కదా. ఇక వచ్చిన దగ్గర తినమాట అక్షతలు వేయలేదు ఆయన, పండు ఇవ్వలేదు, పక్కవాడికి పండు ఇచ్చాడు, నాకు మళ్ళీ చెండైనా ఇవ్వలేదు అని మనం ఏమనక్కర్లేదు. మహాత్ములు అలా చూస్తే చాలు, కృపామృతధార చూపులలోంచి రావాలి. ప్రేమ మనస్సులో ఉంటే చాలు కదండి, ఓ 100 సార్లు దీవించాలా, నేను 10th క్లాస్ పాస్ అయ్యేలా దీవించండి, గట్టిగా మైకులు అనౌన్స్ చేయండి అనక్కర్లా. అది మనం జ్ఞానుల దగ్గర నేర్చుకోవాల్సింది. కొంతమంది 10 రూపాయలు ఇచ్చి 10 సార్లు అనౌన్స్ చేస్తారు, వాడు 10 రూపీస్ ఇచ్చానండి గోత్రం రాయలేదా అంటాడు. వాడు 2 లక్షలు ఇచ్చి కిక్కురుమండు ఒక ఆయన. అది ఎవరి దగ్గర ఏది నేర్చుకోవాలి అని నేర్చుకోవాలి మనం. అందుకని రామచంద్రుడు ఒక్క ముక్క మాట్లాడాడు ఇక్కడ. ఇప్పుడు విభీషణుడు ఇంత మాట్లాడాక అలా చూచాడు. అలా చూచి అప్పుడు ఇలా అన్నాడు, విభీషణ ఇప్పుడు నాకు నీతో చిన్న పని ఉన్నది, అంతేగాని నీకు అది ఇస్తా ఇది ఇస్తాను అనకుండా. పార్టీలో చేరేటప్పుడు రాజకీయ నాయకులు ముందు అడుగుతారుండే, నాకు క్యాబినెట్ మినిస్టర్ ఇస్తే మీ పార్టీలో చేరతానని. కానీ విభీషణుడు అలా అడగలేదు, ఈయన అలా అడగకుండా తర్వాత అవన్నీ ఎలాగొస్తాయి వద్దన్న. నువ్వు రాక్షసరాజు రావణుని దగ్గర నుంచి వచ్చావు కదా, ఈ రాక్షసరాజు గారి బలాబలాలు ఏమిటి, బలం ఎటువంటిది, బలహీనతలు ఏమిటి, ఉన్నది ఉన్నట్టు చెప్పన్నాడు ఆయన. ఇక్కడ మళ్ళీ కొంచెం పరీక్షించడం ఏది. అప్పుడు ఆయన వినయంగా నమస్కరించి స్పష్టంగా చెప్పాడు, ఓ రాజపుత్ర దశరథ కుమార రామచంద్ర, రావణుడు మహాపరాక్రమం కలిగిన వాడు, బ్రహ్మదేవుణ్ణి తన తపస్సుతో మెప్పించి అప్రమేయమైన వరాలు పొందాడు. అతనికి సురసిద్ధ సాధ్య గంధర్వ కిన్నర యక్షాదులు ఎవరి వల్ల మరణం లేదు, ఒక్క నరవానరుల వల్ల తప్ప. అసాధారణ వీరుడు. ఇంకా రావణాసురుడి తమ్ముడు కుంభకర్ణుడని ఉన్నాడు. 6 నెలలకు ఒక్క రోజు లేచాడంటే చాలు 6 నెలలకి సరిపడా మొత్తం తినివేస్తాడు. వాడే కనుక భారతదేశం మీద వాడిని విడిచిపెట్టామంటే మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకు బీభత్సమే ఒక రోజులో. మహాపరాక్రమవంతుడే కాక ఆహారంలో అతన్ని మించినవాడు లేరు గనక తిండికి కుంభకర్ణుడనే పేరు వచ్చింది. ఇక ఈ ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమవంతుడు ఇంద్రుడిని కూడా జయించినవాడు ఇంద్రజిత్తు. ఆ ఇంద్రజిత్తు ఎటువంటి వాడు, ఇంద్రుడిని పట్టి బంధిస్తే బ్రహ్మదేవుడు వచ్చి విడిపించవలసి వచ్చింది. వాడికి ఒక కవచం ఉంది, ఆ కవచాన్ని బాణాలతో కొడితే తెగదు, అభేద్యం ఆ కవచం. ఇంద్రజిత్తుకున్న కవచంట ఎవరు చీల్చలేరు. అది చీల్చడం ఒక లక్ష్మణుడి వల్ల మాత్రమే అవుతుంది కాబట్టి లక్ష్మణుడు వెళ్ళవలసి వచ్చింది. అభేద్యమైన కవచం ధరిస్తాడు. కవచం అంటే తెలుసుగా మీకు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒంటికో తొడుగు తొడుక్కుంటారు. ఇప్పుడు కూడా బుల్లెట్ ప్రూఫ్ అని ఉంటుంది. ఈ బుల్లెట్ ప్రూఫ్ వేసుకుంటే తుపాకీ గుళ్ళు దానికి టిక్ అని తగిలి వెనక్కి వచ్చేస్తాయి అన్నమాట. అలాగే ఆ రోజుల్లో బాణములో, కత్తులో, గదలో ఇవి శరీరానికి తగలకుండా ఒంటికి ఓ తొడుగు తొడుక్కునేవారు. అప్పుడు ఆ బాణం దానికి తగిలి విరిగి కింద పడిపోతుంది అన్నమాట. ఆ కవచాన్ని కూడా చీల్చవచ్చు, కానీ ఇంద్రజిత్తు కవచం ఎవరూ చీల్చలేరు. ఇంకా యుద్ధానికి వెళ్లే ముందు వేళ్లకి తొడుగులు తొడుక్కుంటాడు. ఆ తొడుగులు ఏమిటో తెలుసా? ఉడుము చర్మముతో తయారు చేసినటువంటి తొడుగులు. ఉడుము యొక్క చర్మాన్ని గుండ్రంగా తయారు చేసి వేళ్ళకి తొడుక్కుంటాడు అనమాట. కొంతమందికి ఈ వేళ్ళు నొప్పి వచ్చినప్పుడు ఈ మధ్యన తొడుగులు తొడుక్కుంటారులేండి. వీణ వాయించేవాడు కూడా తొడుక్కుంటున్నారు, కానీ వాడు ఉడుము తొడుగులు తొడుక్కుంటాడు, ఉడుము చర్మంతో చేసిన తొడుగులు. అప్పుడు ఏమవుతుంది? ఈ బాణం ఎక్కువ పెట్టినప్పుడు వేళ్ళు దెబ్బతినవు, ఆ అల్లితాటి దెబ్బలు తగలకుండా ఉంటాయి. అందుకని చేతులకి, భుజాలకి, వేళ్లకి తొడుగులు తొడుక్కునేవారు అన్నమాట. మీకు ధనుర్యుద్ధంలో పెద్ద నైపుణ్యం లేదు కాబట్టి ఇప్పుడు ఎవరు ధనుసులు పుచ్చుకోవట్లేదు కాబట్టి చెప్పాలి కొన్ని. ఈ ధనుస్సు యొక్క తాడుల గట్టిగా లాగ్గానే ఈ తాడు ఇక్కడ తగులుతుంది, ఇక్కడ తగులుతుంది, దాంతో ఇవన్నీ కాయలు కాసిపోతాయి, అలాగే వేళ్ళు కూడా పుళ్ళు అయిపోతాయి. అందుకని ఏం చేస్తారన్నమాట, వీటికి తొడుగు తొడుక్కుంటారు, ఇక్కడ తొడుక్కుంటారు. అప్పుడు టింగ్ అని దెబ్బ తగిలిన అప్పుడు మచ్చలు రావు. అర్జునుడికిట ఇక్కడ అన్ని ఇంతంత కాయలు కాసిపోయాయట. జ్యాకిణాంకితం భుజాయుగంబు అంటాడు శివుడు. అరణ్య పర్వంలో శివుడి కోసం అర్జునుడు తపస్సు చేసినప్పుడు శివుడు కిరాతక వేషంలో వచ్చాడు. వచ్చి, ఓరి నీ భుజం నిండా అల్లెతాటి దెబ్బలున్నాయి, ఆ దెబ్బల వల్ల నీ భుజం కాయలు కాసేసింది, ఇటువంటి వాడు తపస్సు ఎందుకు చేస్తున్నావు అన్నాడే. తాటి ఎంత విల్లు ధరించినాడవు జ్యాకిణాంకితము భుజాయుగంబు అంటాడే. అప్పట్లో అందరికీ అలా ఉండేవన్నమాట. అందుకని ఈ దెబ్బలు ఎక్కువ తగిలి ఇంత కాయలు కాసేస్తే భుజాలు బాగుండవని వీటికి కూడా తొడుగులు తొడుక్కునేవారు అన్నమాట. అలాగే ఇంద్రజిత్తు కూడా చేతి వేళ్లకేమో చర్మం తొడుక్కుంటాడు, ఒంటికేమో కవచం వేసుకుంటాడు, ఇవి తెగవు అటువంటివి వేసుకుంటాడు. బద్ధ గోధాంగుళిత్రాణ స్వవధ్య కవచోయుధి అన్నారు. అంతటి వీరుడు వాడు. అసలు వాడు యుద్ధం చేస్తే వాడికి కనపడ్డం, అదృశ్యంగా ఉండి యుద్ధం చేస్తాడు. అందువల్లే వాడితో యుద్ధం చేయడం చచ్చేచావు. కనపడితే వాడి మీద బాణం వేస్తాం. వాడు ఎక్కడుంటాడు ఎక్కడుంటాడు మాయమైపోతూ ఉంటాడు, ఎవరికి కనపడ్డు, మేఘాల్లోంచి బాణాలు వస్తూ ఉంటాయి. మహాసంగ్రామం చేస్తాడు వాడు. అగ్నిహోత్రుణ్ణి యజ్ఞం చేసి మెప్పించి ఇలా భయంకరమైన బాణాలు, అదృశ్య శక్తులు పొందాడు వాడు. వాడిని యుద్ధంలో చంపడం కష్టం. ఇంకా ప్రహస్తుడు అని ఒకడున్నాడు. వాడు రావణునికి సేనాధిపతి, మంత్రి కూడా. కుబేరుడితో రావణాసురుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు కుబేరుడు అనుచరుడు మణిభద్రుణ్ణి జయించాడు. రాక్షసులకు సేనాధిపతి ప్రహస్తుడు, కుబేరుడికి సేనాధిపతి మణిభద్రుడు. మణిభద్రుణ్ణి బంధించిన వాడండి వాడు ప్రహస్తుడు అంటే. మహోదరుడు, మహాపారుసుడు, అకంపనుడు మొదలైన వీరాధి వీరులంతా రాక్షసులు రావణాసురుడి సైనికుల్లో ఉన్నారు. వాళ్ళు దిగ్గజాలను జయించారు, దిక్పాలకుల్ని జయించారు. అందులో అకంపనుడు వరుణుణ్ణి జయించాడు. ఏకంగా వరుణదేవుడితో యుద్ధం చేశాడు. మహోదరుడు అనేవాడు యముడితో యుద్ధానికి వెళ్ళాడు. మహాపారుసుడు అన్నవాడు వాయువుతో యుద్ధానికి వెళ్ళాడు. అంతటి వీరులు వాళ్ళు. ఇంక ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లంకా నగరానికి ఎప్పటికప్పుడు కాపలా కాస్తూ ఉండే హేమహేమీ లేని రాక్షసులు ఉన్నారు. లంక వైపు ఎవరు వచ్చినా రావణునికి తెలిసిపోతుంది. లోకపాలకుల్ని జయించిన రావణాసురుడు మహాధైర్యశాలి. అనగానే అంటే రాముడు అభయమిచ్చాడు కదా అని, రామా నీ ముందు వాళ్ళంతా అని టక్కున అనేలేదని ఉన్న విషయం నిజాయితీగా చెప్పాడు. ఈ నిజాయితీ కావాలి రాముడికి. అదే ఇంకోటి ఎవడనైతే వాళ్ళ మొహం వాళ్ళ దగ్గరే ఉందండి అని మొదలెడతారు. అది ముఖస్తుతి అంటారు. దాన్ని ముఖస్తుతి చేస్తే వాడి వల్ల మనకేం ఉపయోగం లేదు. ముఖస్తుతే కాకుండా అప్పుడప్పుడు నిజం చెప్పాలి. అంతా విన్న తర్వాత రామచంద్రుడు ఏమన్నాడు, ఇప్పుడు నువ్వు చెప్పడం వల్ల రావణాసురుడి శక్తి ఏమిటో, అతని సమర్థత ఏమిటో తెలిసింది. అన్నీ విన్నాను, మెచ్చాను. ఇప్పుడు నేను ఒక మాట చెబుతున్నాను. ఈ రావణుణ్ణి, వాడి తమ్ముడు కుంభకర్ణుణ్ణి, కొడుకు ఇంద్రజిత్తుని, ప్రహస్తుణ్ణి, వీళ్ళందరినీ సర్వనాశనం చేసి చంపి నిన్ను రాజుని చేస్తాను. ఇది సత్యం. ఈ రావణాసురుడు పాతాళానికి పోయిన, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిన, ఆఖరికి వరాలు ఇచ్చిన బ్రహ్మ దగ్గరికి వెళ్ళిన, ఈ రావణాసురుడికి వరాలు ఇచ్చింది బ్రహ్మ. బ్రహ్మను ఆశ్రయించిన వాడి ప్రాణాలు మిగలవు. ఇది ధైర్యం అంటే, ఇది శక్తి అంటే, ఇది నిజమైనటువంటి వాక్ అంటే. ఇంత మాట అన్నాడు రాముడు. ఒట్టు పెట్టి చెబుతున్నాను. ఎవరి మీద? నా సోదరులు ముగ్గురి మీద ఒట్టు పెట్టి చెబుతున్నారు. వాడిని చంపకుండా నేను ఈ లంక నదిలి వెళ్ళను, నిన్ను రాజును చేసేస్తున్నాను అని వెంటనే, సుగ్రీవ లక్ష్మణ మీరు వెళ్ళి సముద్ర జలం పట్టుకురండి, రావణాసుడు చచ్చినట్టే భావించి లంకానగరానికి ఎప్పటి నుంచే విభీషణుడిని రాజును చేసేశాను అనగానే, లక్ష్మణుడు ఆ క్షణమే సముద్ర జలాలు తెప్పించి అక్కడికి రాముడి చేతిలో పెట్టాడు. విభీషణుడు ఒక ఆసనం మీద కూర్చోబెట్టారు. రామచంద్రుడి యొక్క ఆజ్ఞతో లక్ష్మణుడు నీళ్లు నెత్తి మీద పోశాడు విభీషణుడి శిరస్సున. ఇంకా రావణుడు బ్రతికొండగానే స్వయముగా లక్ష్మణుడు రామాజ్ఞతో సముద్ర జలం నెత్తి మీద పోస్తూ ఉండగా, రామచంద్రుడు నిన్ను లంకానగరానికి రాజుగా అభిషేకం చేసేసాను అన్నాడు ఆయన. అంతే, ఇంకా ఎలక్షన్ అవ్వలేదు, డిక్లేర్ చేసేసాడు ఆయన. అలా ఉండాలి మరి. అప్పుడు హనుమంతుడు, సుగ్రీవుడు ఇద్దరు విభీషణుడి దగ్గరకు వచ్చి, శభాషణుడు ఎంత అదృష్టవంతుడు, రామచంద్రుడు నీకు అభయం ఇచ్చి లంకానగరానికి రాజును చేశాడు, ఇప్పుడు మాకు నీ సలహా కావాలి. ఏ సుగ్రీవుడో నేను ఇలాంటి వాళ్ళం కొద్ది మందిమి తప్ప సముద్రం దాటి లంకానగరానికి వెళ్ళలేము. ఈ సముద్రం చూస్తే భయంకరమైన అగాధమైన జలంతో ఉన్నది. ఈ సముద్రం దాటి లంకానగరానికి వెళ్ళడానికి ఓ మంచి సలహా కావాలి. సముద్రం దాటడం అంత తేలిక కాదు, ఎందుకంటే అది లోతైనది, భయంకరమైనది, అగాధమైనది, అందులో అనేక జలజంతువులు ఉంటాయి. ఈ సముద్రము దాటి మీ లంకానగరంలోకి అడుగు పెట్టడానికి మాకు ఏదైనా ఉపాయం చెప్పవారగానే, వెంటనే విభీషణుడు వారికేసి రాముడికేసి చూసి ఇలా ఏమన్నాడో తెలిసిన, అదన్నవాడు తెలివితేటలంటే బుద్ధిమంతుడని ఎందుకన్నారు విభీషణుడిని ఇప్పుడు తెలుస్తుంది మనకి. నాయనలారా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఈ లంకానగరానికి వెళ్ళడానికి సముద్రుణ్ణి శరణు కోరడం ఒక్కటే సరి అయిన పని. సముద్రాన్ని దాటి వెళ్ళడం అంత తేలిక కాదు. కాబట్టి సముద్రుణ్ణి ఇప్పుడు మనం జయించడం కంటే శరణు కోరడం ధర్మం. శరణు ఇవ్వకపోతే అప్పుడు అతనితో యుద్ధానికి వెళ్ళాలి. ఎవరితోనైనా ముందు ఏం చేయాలి? అయ్యా కాస్త మాకు అభయం ఇయ్యి అనాలి. అభయం ఇవ్వకపోతే కదా వాడికి భయం చూపించాలి. ఈ రామచంద్రుడు ఇక్ష్వాకు వంశస్థుడు. ఇక్ష్వాకు వంశంలో పూర్వం సగరుడు అనే చక్రవర్తి పుట్టాడు. ఆ సగరుడి యొక్క కుమారులు ఈ సముద్రానికి ఇంత స్థాయి ఇచ్చారు. ఈ కథ మనం ఎలాగో ఇదివరకు చెప్పుకున్నాం, కొత్తగా ఇప్పుడు చెప్పుకోకర్లా, బాలకాండలో చెప్పుకున్నాం. సగరుడి కొడుకులు భూమి చుట్టూ తవ్వడం వల్ల ఆ ఖాళీలోకి సముద్రుడు చేరి ఇంత విశాల సముద్రం ఏర్పడింది. కాబట్టి సముద్రుడికి సాగరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే సగరుడి వల్ల. ఆ సగరుడి వంశంలో వాడు రాముడు. కాబట్టి రామచంద్రుడు దర్భల మీద పడుకుని, సముద్ర నాకు లంకానగరానికి వెళ్ళడానికి దారి చూపించు అని శరణు కోరితే తప్పనిసరిగా సముద్రుడు సాయం చేస్తాడు అనగానే, ఇది సరి అయిన సలహా అన్నాడు రామచంద్రుడు. విభీషణుడు చెప్పిన సలహా సుగ్రీవుడు కూడా చెప్పాడు. అందుకే సుగ్రీవుడిని మెచ్చుకొని రామచంద్రుడు దర్భలు తెప్పించుకుని, దర్భ కొసలు ఉండాలి. ఎప్పుడు దర్భల మీద పడుకోవాలంటే దర్భలకు ఇచ్చేవారు కొసలు ఉండాలి. అలా కొసలు ఉన్న దర్భలు తెప్పించుకుని తూర్పుగా కొసలు పరుచుకొని రాముడు దాని మీద పడుకున్నాడు. పడుకొని శయ్య నుంచి శరణు కోరాడు. శరణు కోరడం అంటే ఏమిటంటే దానికి నియమం ఉందండి. ఎవరైనా మహానుభావుల్ని, పంచభూతాలని శరణు కోరేటప్పుడు కొసలున్న దర్భలు తెచ్చుకొని, ఈ కొసలేమో తూర్పుకు ఉండాలి, మూలం పడమరకు ఉండాలి, తూర్పు వైపు తల పెట్టుకుని రెండు చేతులు ఇలా వెనక్కి జోడించి పెట్టి, ఓ సముద్రుడా నేను శరణు కోరుతున్నాను. అదే రాముడు అయితే, రామచంద్ర నేను దర్భల మీద పడుకున్నాను, నిన్ను అభయం వేడుకుంటున్నాను. లేదా గురువుల్ని అయితే, ఓ గురుదేవ నేను దర్భల మీద పడుకున్నాను, నా తల తూర్పుకేసున్నది, నా చేతులు ఇలా జోడించబడి ఉన్నాయి, నువ్వు నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాలి. తర్వాత నిజంగానే దేవతలు అనుగ్రహిస్తారు. ఇక మనం జీవితంలో ఈ కష్టములో నుంచి బయటపడలేకపోతున్నాం అనుకున్నప్పుడు దర్భల మీద ఒక గంట రెండు గంటలో పడుకుని భగవంతుడి శరణు కోరితే గ్యారంటీగా పని అయిపోతుందని చెప్పారండి మంత్రశాస్త్రంలో. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం రాముడిగా పని అవ్వలేదు. అది కూడా అదనండి, మీరు గురువుగారు చెప్పేశారు స్టేట్మెంటు, రాముడు పడుకున్నాడు రాముడికి అవ్వలేదు కదా అని. రాముడు పడుకుని పని అవ్వకపోతే సముద్రుడి మీద బాణం ఎక్కువ పెట్టాక అప్పుడు సముద్రుడు ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చాక రామచంద్రుడు వరం ఇచ్చాడు, ఇక మీదట నేను మానవులకు ఒక వరం ఇస్తున్నాను, నేను చేసినట్టే మీరు కూడా దర్భల మీద పడుకుని మీకు కష్టం వచ్చినప్పుడు దేవతలని శరణు కోరండి, దేవతలు మీకు అభయం ఇచ్చి తీరాలి, ఇవ్వకపోతే నేను వాళ్ళ మీదకి బాణం వేస్తాను, ఎక్కువ పెడతాను, దెబ్బకు వడ్డీకి వస్తాను. ఈ మాట మనకి పరాశర సంహిత చెబుతోంది. కాబట్టి ఇది వరకు రాముడికి ఎలా ఉన్నా మనకి మాత్రం రాముడి కరుణ ఉంది. అంటే మీలో ఎవరన్నా బాగా అప్పులు పాలైపోయి అప్పుల్లోంచి బయటపడలేకపోతే ముప్పు ఏర్పడితే తూర్పు వైపుకి దర్భ కొసలుండేలాగా చేసుకుని పడుకుని ఒక గంట రెండు గంటలో చేతులు జోడించి నాకు అప్పులు తీరాలి, కుబేరా నా అప్పు తీర్చు, కుబేరా నా అప్పు తీర్చని కుబేరుడిని శరణు కోరండి. ఓ రెండు గంటలు గడిచాక కుబేరుడు మీ అప్పు తీర్చకపోతే ఏదో రకంగా మీకు అభయం ఇవ్వకపోతే మిమ్మల్ని రక్షించకపోతే జై శ్రీరామ్ అనండి, కుబేరుడి పని అయిపోయినట్టే. అక్కడి నుంచి డబ్బులు మనకు ఏదో రకంగా అకౌంట్లో పడతాయి, ఎలా వస్తాయో చెప్పలేం మనం, ఏదో రీతిలో భగవంతుడు సాయం చేస్తాడు. అలా ఒక అప్పునే కాదు, దిగ్మాల అప్పుల కోసమే కాదు అనుకోండి, ఏ పనికైనా సరే శరణ అలా కోరండి. కానీ ఎప్పుడు అంటే ఇంకా ఈ గండములో నుంచి మనంతట మనం బయటపడలేనప్పుడు, అన్నిటికీ కాదు. బొత్తిగా ఇంట్లోనేమో పూరి చేయమన్నాడు భార్యని, ఆవిడ పూరి చేయలేదు, వెంటనే వీడు దర్భలేసుకుని అన్నపూర్ణాదేవి మా ఆవిడ పూరి కూర చేయలేదు అంటే పూరి కూర కోసం అన్నపూర్ణాదేవిని దర్భల మీద పడుకుని శరణ కోరడం ఏమిటి? అది కాదు. మరీ ఉద్యోగం పోతున్నప్పుడు, మరీ అప్పుల్లోంచి బయటపడలేనప్పుడు, లేదా కొంపగోడు మనకి దక్కనప్పుడు, ఇలా అత్యావశ్యక స్థితిలో, లేదా గుండెపోటు వచ్చి ప్రాణం పోతున్నప్పుడు, అలాంటప్పుడు శరణు కోరండి. చిన్న చిత్తగా పూరి కూరకి పెసరట్టు ఉప్మాకి, లేదా బాస్ గారు లీవ్ ఇవ్వకపోతే లీవ్ కోసం, పాపం లీవ్ కోసం బాస్ గారి మీద రామబాణం ఏం చేస్తామా, మాయగారి లీవ్ కోసం కాబట్టి సీఎల్ కోసం వాటి కోసం కాకుండా కొంచెం క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే శరణ కోరండి. అలా చెప్పకపోతే అన్నిటికీ చేస్తారు వీళ్ళు. రేపొద్దున నిద్ర పట్టకపోతే కూడా పడుకుంటారు, అవి చేయకూడదు. ఇప్పుడు రామచంద్రుడు దర్భల మీద పడుకున్నాడు, సముద్రుణ్ణి శరణు కోరాడు. సరిగ్గా ఆ సమయంలో అక్కడ రావణాసురుడికి సంబంధించిన ఒక శార్దూలుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు ఈ సుగ్రీవుడి అధీనంలో ఉన్న సైన్యం సముద్ర తీరంలో ఉందిట, సముద్రానికి అవతల ఒడ్డున ఇంకా ఉంది, లంకానగరానికి రాలేదు అని విన్నాడు. రావణాసురుడు పంపగా అక్కడికి వచ్చాడు. వాడు దూరం నుంచి ఆకాశం నుంచి రామచంద్రుడి వెనక ఉన్నటువంటి సుగ్రీవాదులను వానర సైన్యాన్ని చూచాడు. 80 మైళ్ళు వ్యాపించి ఉందిటండి ఆ సైన్య వేగంగా. 80 మైల్స్ అన్నారు, 10 యోజనములు. యోజనం అంటే 8 మైళ్ళు, 10 యోజనములు అంటే 80 మైళ్ళు ఉందిట ఆ సైన్యం. అసలు ఒక 80 మైళ్ళు మహాసైన్యం ఉంటే ఆ సైన్యాన్ని చూసిన వాడి శరీరం గగుర్పడు గురిగదు. గట్టిగా బోర్డర్లో 10,000 మంది కనపడితేనే మన శరీరం హడిలిపోతుంది. అటువంటిది 80 మైళ్ళ స్థలములో ఆ కొండ చెట్లు గుట్టలు అన్నిటా వ్యాపించి ఉన్న ఈ భయంకరాకారులైన ఎలుగుబంట్లని, కొండముచ్చుల్ని, పండుకోతుల్ని చూడగానే వాడు వణిగిపోతూ మహావేగంగా పరిగెత్తుకొచ్చేశాడు. రావణ రావణ అంటూ, ఏమిట్రా అలా వెలవెలబోతున్నావు అన్నాడు రావణాసురుడు. వెలవెలపోవడం ఏమిటండి, మూర్చిపోయి గుండెకి చచ్చేవాడినే, కొద్దిలో హార్ట్ అటాక్ వచ్చిన వాడిని అతి కష్టం మీద బతికి బట్ట కట్టి నీ దగ్గరకు వచ్చాను, ఏం చెప్పమంటావు రావణ, ఉన్న విషయం చెప్పడానికి నా నోరు తడబడుతున్నది, నాలుక పిడుచుకట్టుకుపోతున్నది. ఏషవానర రుక్షౌఘో లంకాం సమభివర్తతే అగాధశ్చ అప్రమేయశ్చ ద్వితీయ యువ సాగర. నేను సముద్రం అవతల ఒడ్డుకు వెళ్ళాను, అక్కడ మరొక సముద్రం కనపడింది, సముద్రం వలే ఉంది. ద్వితీయ యువ సాగర, సముద్రానికి మరో సముద్రం అన్నట్టుగా ఉంది. ఏమిటో తెలుసా, అదే రాముడితో పాటు వచ్చిన వానర సైన్యం. కేవలం వానరులు కారు, వానరులు వృక్షములు గోలాంగోలాలు. గోలాంగోలం అంటే కొండముచ్చులని చెప్పానుగా, మూతి నల్లగా ఉన్న కొండముచ్చుల్ని గోలాంగోలాలు అంటారు. వృక్షము అంటే ఎలుగుబంట్లు, వానరులు అంటే మూతి ఎర్రగా ఉన్న పండుకోతులు. ఓరి బాబు 3 రకాలైన సైన్యాలవి. ఆ సైన్యముల మధ్యలో రామలక్ష్మణులు టీవీగా కనపడ్డారు. వారి దగ్గర ఉత్తమ ఆయుధాలు ఉన్నాయి, ధనుస్సులు ఉన్నాయి, ఖడ్గాలు ఉన్నాయి, అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి. వారిని చూడగానే సముద్ర జలం ఒడ్డు మీదకి చేరి సైనికులుగా మారిపోయినట్టుంది. అంటే సముద్రానికి ఆ సేనా సముద్రానికి తేడా తెలియటం లేదు. భయంకరమైన ఆ సముద్రాన్ని మనం దాటలేము. ఈ సముద్రం దాటచ్చు కానీ సైన్య సముద్రం దాటలేము. నాకేమనిపిస్తుందో తెలుసా, సామ దాన భేద దండోపాయాల్లో ఏదో ఒకటి నువ్వు తక్షణం ఉపయోగించాలనిపిస్తోంది. మంచి మాటలతో వాళ్ళు వినరు, భేదం పనికిరాదు అక్కడ, దానం పనికిరాదు. అందువల్ల నువ్వు తెలివైన వాడివైతే సీతను పట్టుకెళ్ళి రాముడికి ఇచ్చి ఈ గొడవ ఇక్కడితో ముగిసిపోయేలా చూసుకో, లేదా యుద్ధానికి వెళ్ళు. యుద్ధానికి వెళ్ళినా నువ్వు బతుకుతావు అనిపించట్లేదు అవి, అంతలా ఉంది అనగానే ఆందోళనకి గురయ్యాడు. కొంచెం కోపం వచ్చింది, కోపం వచ్చినా ఇప్పుడు చేసేది లేదు కనుక అన్ని చోట్ల కోపాన్ని ప్రదర్శిస్తాడు. అందుకని బాగా ఆందోళన పడి సుకుడు అనేవాడిని పిలిచాడు. ఈ సుకుడు అనేవాడు చిలుక రూపంలో తిరిగి ఒక పెద్ద రాక్షసుడు. వాడు గూఢచారి, చాలా తెలివైనవాడు, కపటి, వంచకుడు, ఎన్ని రకాల మోసాలు ఉండాలో అన్నీ ఉంటాయి. వాడు చిత్తులు మారనమాట వాడు. అటువంటి ఈ సుకుణ్ణి దగ్గరికి పిలిచి, సుఖ నువ్వు కామరూపుడివి, ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తావు, నువ్వు వెంటనే ఆకాశ మార్గంలో వెళ్ళు, సముద్ర తీరం దగ్గరికి వెళ్ళు, అక్కడున్నటువంటి వృక్షరజసుని కుమారుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు, సైనికులందరినీ బాగా చూడు, ఎక్కడ ఎంత బలం ఉన్నదో పరిశీలించు, గూఢచర్యం చేయి, గూఢచర్యంతో పాటు ఓ తెలివైన పని చేయి. నేను చెప్పినట్టుగా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఇలాను, సుగ్రీవ మనం వానరులం, నేను రాక్షసుణ్ణి, వానరులకి రాక్షసులకి మధ్యలో చాలా కాలం స్నేహంగా ఉంది, మీ సోదరుడు వాలి నాకు మిత్రుడు, ఇప్పుడు ఆ వాలి చచ్చిపోయాక నువ్వు నాకు మిత్రుడితో సమానుడివి, సోదరుడి లాంటి వాడి, మనం కలిసి ఉందాం. ఈ మానవులతో మనకేమిటి, మానవుల్ని నమ్మకూడదు, నరులకి వానరులకి పొత్తు కుదరదు, వానర సైన్యంతో నీ దారి నువ్వు వెళ్ళిపో లేదా నా వైపు కలిసిపో, నాతో కలవడం ఇష్టం లేకపోతే నేను ఇంటికి పో, ఈ నరుల సంగతి నేను చూస్తానని చెప్పు, స్వయముగా నాకు సోదరుడితో సమానం అని నేను చెప్పానని చెప్పు. నీవే కాదు, ఈ లంకానగరంలోకి గంధర్వాదులు దేవతలు కూడా అడుగు పెట్టలేరు, ఒకవేళ అడుగు పెడితే చస్తారు, ఇక నరవానరులు ఎలాగో అడుగు పెట్టలేరు, అనవసరంగా యుద్ధానికి వచ్చి నువ్వు నాతో తగాదా తెచ్చుకుని చావడం ఎందుకు, మనం కలిసి ఉందామని చెప్పి విడదీసి రామలక్ష్మణుల్ని సుగ్రీవుణ్ణి అనగానే, ఇది చాలా బాగుందో నీ ఆలోచన అని ఈ రాక్షసుడు సుకుడు పెద్ద చిలుక రూపం ధరించి, మాయాసుఖ రూపం ధరించి ఆకాశానికి ఎగిరిపోయాడు. వాడు ఎగురుతున్న పర్వతంలో ఉన్నట్టువాడు, రెక్కల పర్వతంలాగా ఆకాశ మార్గంలో ఎగిరెగిరి సముద్రం దాటి సుగ్రీవాదులు విడిది చేసిన ప్రాంతానికి వచ్చాడు. వాడు ఆకాశంలో నిలబడి, సుగ్రీవ నువ్వు ఈ నరులను విడిచిపెట్టి మా రావణాసురుడి పార్టీలో చేరు లేదా ఇంటికి వెళ్ళిపో అని రెండు ముక్కలు అన్నాడో లేదో, ఈ వానరుడు రివ్వుల పైకి ఎగిరి వాడు రెక్కలు పుచ్చుకుని కిందకి ఇడుచుకొచ్చి ఒకళ్ళు డొక్కలో కుక్కారు, ఒకళ్ళు గోల్డ్ వరకు కొట్టేశారు, కొందరు ఏకలు పీకారు, కొందరు ముక్కు మీద కొట్టారు, వాడు కుయ్యో మర్రు అన్నాడు, చితకొట్టి పారేశారండి. వాడు ఇంకేం మాట్లాడు, పూర్తిగా మాట్లాడలేదు, పూర్తిగా మేకు పుచ్చుకుని రెండు ముక్కలు మాట్లాడలేకపోయాడు పాపం. అంటే రాముణ్ణి విడిచి సుగ్రీవుణ్ణి వెళ్ళిపోమ్మనంటున్న మాటను కూడా తట్టుకోలేకపోయారన్నమాట వానరులు, అందుకే చితకొట్టి పారేశారు. మళ్ళీ మామూలు దెబ్బలు కాదనమాట, పాకిస్తాన్ పోలీసు దెబ్బలు లాంటివి అది పైకి కనపడం. దాంతో వాడు దెబ్బలు తట్టుకోలేక, ఎక్కడున్నావు రామచంద్ర, నేను రావణాసురుడి యొక్క దూతని, దూతంటే రాజు ఏమి చెప్పమంటే చెబుతాడు తప్ప తన సొంత పెత్తనంతో ఏది మాట్లాడడు, ఏదో మా రాజుగారు చెప్పమన్న మాటలు చెప్పాను, అటువంటి నన్ను వీళ్ళు చంపేస్తున్నారు, నువ్వు ధర్మాత్ముడివి, దూతని చంపకూడదని నీకు తెలుసు, రక్షించు బావో అని రక్షించన్నాడు. అప్పుడు రాముడు దర్భల మీద పడుకున్నవాడు వెంటనే వానరుల కేసు తిరిగి, తప్పు తప్పు వాడిని చంపకండి, వదిలిపెట్టండి అన్నాడు. దాంతో వానరులందరూ రాముడి మాటతో వదిలేశారు. అప్పటికే కొన్ని ఏకలు పీకేశారటండో, పాపం విమానం రెక్క దెబ్బతిన్నట్టుగా వాడి రెక్కలు దెబ్బతిన్నాయి. అతి కష్టం మీద ఈ ఊడిపోయిన రేకలతో కొంచెం ఎగురుకుంటూ పైకి లేచాడు వాడు. ఎంతో పూర్వం హుషారుగా ఎగిరాడు, ఇప్పుడేమో ఎలా ఉన్నాడనమాట, 400 మైళ్ళు ఏకదాటిన డ్రైవ్ చేసినటువంటి వాడు ఎలా డ్రైవ్ చేస్తాడో అలా ఉంది. సిటీలోకి వచ్చాక వాడు అలా మెల్లిగా నడుపుతూ ఉంటాడు.
సచపత్ర లఘుర్భూత్వా హరివిర్దర్శితే భయే అంతరిక్షస్థితో భూత్వా పునర్వచనమబ్రవీత్.
రెక్కలు తెగిపోయి, ఏకలు ఊడిపోయి, చావు దెబ్బలు తిని, డొక్కలు పగిలి, నెత్తురు కక్కుకుంటూ అతి కష్టం మీద ఆకాశంలోకి లేచి నిలబడ్డాడు. నిలబడి బుద్ధిపోదుగా ఆ బుద్ధితో దుర్బుద్ధితోటే ఎక్కడ ఎవరున్నారో చూడడం మొదలెట్టాడు. ఈ పాపిష్టి వాళ్ళ బుద్ధి అండి, చచ్చినా పోదండి, పావును మీరు ఎన్ని కొట్టండి, చచ్చే ముందు కూడా బుస్సును కాటేయడానికే సిద్ధపడుతుంది. అలాగే వీడు ఈ వానరులలో ఎక్కడ ఎవరున్నారు, ఎవరి దగ్గర ఎంత బలం ఉంది, ఏ బలంలో ఎంత శక్తి ఉంది, ఇవన్నీ పరిశీలిస్తూ పైన నిలబడి సుగ్రీవుడికేసి తిరిగి సుగ్రీవుడితో మాట్లాడుతున్నట్టు నటిస్తూ మళ్ళీ గూఢచర్యం చేస్తున్నాడు. సుగ్రీవ, లోకకంటకుడు రావణుడు, అతడు నన్ను దూతగా పంపాడు, అతని మాటలు నీకు చెప్పాను, పూర్తి చేసేలోపు మీ వాళ్ళు నన్ను తన్నారు, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి తిరిగి రావణాసుడి దగ్గరికి వెడతాను, సుగ్రీవుడు ఏమి సందేశం ఇచ్చాడు అని అడుగుతాడు, అప్పుడు నేను నీ దగ్గర నుంచి ఏ సందేశము తేలేదంటే వాడు నన్ను చంపేస్తాడు, నేను అన్యాయంగా చచ్చిపోతాను, నన్నేం చెప్పమంటావు, నాకు చావు తప్పదు వాడి దగ్గర. రావణో లోకరావణ, రావణుడు లోకరావణుడు, దయతో నీ సందేశం ఇమ్మనగానే రావణాసురుణ్ణి చిత్కరిస్తూ దూతగా ఆకాశంలో నిలబడిన సుకాసురుడితో సుగ్రీవుడు ఇలా అన్నాడు, ఓరి సుగ్రీవుడి సందేశం ఏమిటో ఇప్పుడే నీకు వినిపిస్తున్నాను, ఆ సందేశాన్ని మీ రాజుగారికి చెప్పు. నమేసి మిత్రం న తథానుకంప్య న చోపకర్తాసి నమే ప్రియోసి అరిశ్చ రామస్య సహానుబంధ సమే శివాలీవధార్హవధ్య. మీ రాజుతో ఇలా చెప్పు, ఓరి రావణ, నువ్వు నాకు మిత్రుడివి కాదు, నా మీద జాలి చూపించేంత గొప్ప లక్షణము నీకు లేదు, నా మీద ఇవాళ జాలి చూపిస్తున్నావు కానీ దొరుకు చూపించావా, ఇప్పుడు చావు దెబ్బలు తగలబోతున్నాయి కనుక రాముడితో కలిసి నేను దండయాత్రకు వచ్చాను కనుక సోదరుడివి అని నా మీద ఏదో జాలి కురిపిస్తున్నావు, నువ్వు జాలి చూపించే దుస్థితిలో నేను లేను, నేను నీ దయాపాత్రుణ్ణి కాను, నీ సోదరుణ్ణి కాను, నీ మిత్రుణ్ణి కాను, నీకు నేను ఉపకారం చేయలేదు, నాకు నువ్వు ఉపకారం చేయకల్లా, అసలు నువ్వు నాకు ప్రియుడు ఎప్పుడూ కావు, నాకు ఇష్టడివి కావు, నువ్వు దుష్టుడివి, మా రామచంద్రుడికి నువ్వు అపకారం చేసి శత్రువు అయ్యావు, మా రాముడికి నువ్వు శత్రువి, రాముడు నాకు ప్రాణం, నాకు ప్రాణమైన రామచంద్రుడికి నువ్వు శత్రువు గనక నాకు కూడా శత్రువే, నువ్వు నాకు ఎప్పటికీ మిత్రుడివి కాలేవు. నేను రామునితో నా సైనికులతో లంకకి రావడం ఖాయం, నిన్ను నీ కొడుకుల్ని నీ బంధువుల్ని నీ జ్ఞాతుల్ని అందరినీ మేము సర్వనాశనం చేస్తాం, లంక మొత్తం దగ్ధం చేస్తాం, ఆనాడు నిన్ను ఇంద్రాది దేవతలు కూడా రక్షించలేరు, నువ్వు ఆకాశంలోకి ఎగిరిన పాతాళానికి పోయిన బ్రహ్మాది దేవతల దగ్గరికి వెళ్ళినా నీకు మృత్యువు తప్పదు అని నేను చెప్పానని చెప్పు. రాముని బాణాలంటే ఏమిటో వాడికి తెలియదు, రాముని బాణాలంటే ఏమిటో, ఒకప్పుడు నిన్ను చంకలో పెట్టి సప్త సముద్రాల్లో ఉంచిన వాలిని అడిగితే చెప్పేవాడు, ఇప్పుడు ఆ వాలి లేడు కాబట్టి నీకు తెలియదు. పరమ పవిత్రురాలు సుందరీమణి మహాత్పురాలైన సీతాదేవిని ఏనాడు అపహరించావో ఆనాడు నువ్వు చచ్చిన వాడితో సమానం. మరి మూర్ఖుడా, నాకు సలహా ఇస్తావా, నువ్వు సలహా ఇచ్చే ముందు నీ తెలివితేటలు ఏమిటో ఆలోచించుకున్నావా, నువ్వు రామలక్ష్మణులు ఉండగా వారి ఆశ్రమంలో ప్రవేశించి సీతని అపహరించి ఉంటే నువ్వు వీరుడు అయ్యేవాడివి, రామలక్ష్మణుల్ని మోసం చేసి ఆశ్రమం నుంచి బయటికి పంపి ఎవరూ లేని సమయంలో కపటత్వంతో సీతను అపహరించి ముసలాడైన జటాయువుని చంపిన దుర్మార్గుడివి, మూర్ఖుడివి నువ్వు, అటువంటి నీకు రాముడి ఎదుటపడే ధైర్యం లేదు, రాముడి ఎదుటపడే ధైర్యం ఉంటే అప్పుడే పడేవాడు కదా, కాబట్టి నువ్వు దొంగవి, దొంగతనంతో సీతను అపహరించావు, కానీ రాముడు అలా కాకుండా ముఖాముఖి యుద్ధంలో ఎదిర్చి నిన్ను సంహరిస్తాడు అంటూ ఉండగానే అంగదుడు అన్నాడు, మహారాజా సుగ్రీవ, వీడు దూతలా కనిపించట్లేదు నాకెందుకో, దూత అయితే ఇలా గూఢచర్యం చేయడు, వీడు పైన నిలబడి నీ మాటలు వింటున్నట్టే మన సైన్యమంతా కలదిరిగి చూస్తున్నాడు, అంటే వీడు శత్రు గూఢచారి, వీడిని బంధించేద్దాం అనగానే మళ్ళీ కోతులు పైకెక్కి వాడిని బంధించేశారు, బంధించగానే వాడు మళ్ళీ మొరపెట్టుకున్నాడు, రామచంద్ర రామచంద్ర, వీళ్ళు నన్ను చంపేస్తున్నారు. ఈ రాత్రి గడిచి తెల్లవారేలోపు, ఎందుకంటే అప్పటికే చీకటి పడుతుంది కదా, ఈ రాత్రి గడిచి తెల్లవారేలోపు నేను గనక వీళ్ళ చేతిలో మరణిస్తే నేను చేసిన మహాపాపాలన్నీ నీకు మీ వాళ్ళకి చుట్టుకుంటాయి. ఎందువల్లట? దూతను చంపడం మహాపాపం. దూతను ఎవరైనా చంపితే ఆ దూత పాపాలన్నీ చంపిన వాళ్ళకి వస్తాయి. అందుకని వీడేమన్నాడు, నేను మహాపాపిని అని ఒప్పుకున్నాడు. దేవా పాపిని అనేవాడు వీడే. అందుకని వీడు సుస్పష్టంగా చెప్పేశాడు, ఏతస్మిన్ అంతరే కాలే యమ్మయా హ్యశుభం కృతం సర్వం తదుపద్యేత. నేను చచ్చినట్టయితే నేను చేసిన పాపాలన్నీ నా అశుభాలన్నీ మీకు చుట్టుకుంటాయి. నన్ను రక్షించనగానే రామచంద్రుడు వాణ్ణి చంపకండి చంపకండి అన్నాడు. దాంతో వాడు చంపడం మానివేశారు. కానీ విడిచిపెట్టలేదు అండి, అప్పుడే విడిచిపెట్టలేదు. వాడిని ఇంకా బంధించే ఉంచారు. వాడిని ఎప్పుడు విడిచిపెడతారో తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి వాడు ఇక్కడే బందీగా ఉన్నాడు. అప్పుడు శత్రుభయంకరుడు రామచంద్ర ప్రభు ఈ విధంగా దూతను చంపనివ్వకుండా చేసి తూర్పు దిక్కుకేసి నమస్కరించి మహోదధీ తీరంలో దర్భల మీద పడుకుని ఈ కుడి చేతిని తలగడగా పెట్టుకున్నాడు. ఆయన ఎంత గొప్పదా చెయ్యి! ఆ చేతితో సమస్త ప్రపంచానికి అభయం ఇచ్చాడు. ఆయన ఆ చేతితో ధనుష్టంకారం చేసి శత్రువుల ప్రాణం తీశాడు. ఆ చెయ్యి సీతాదేవికి తలగడగా ఉపయోగపడింది. అత్యంత పవిత్రమైన దక్షిణహస్తం అది, అనేక ఆభరణాలకి నిలయం. అటువంటి చేతిని వాళ్ళ తాత్కాలికంగా తలకింద పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకున్నాడు భక్తితో సముద్రుణ్ణి, నాకు అభయం ప్రసాదించు అన్నాడు. ఒకరోజు గడిచింది, రెండు రోజులు గడిచింది, మూడు రోజులు గడిచింది, మూడు రాత్రులు ఉపవాసం ఉన్నట్ట. స త్రిరాత్ర ఉషితస్తత్ర నయజ్ఞో ధర్మవత్సలహా ఉపాసత తదా రామః సాగరం సరితాం పతిం. మూడు రాత్రులు కటిక ఉపవాసం చేసి సాగరుణ్ణి నాకు దారి ఇమ్మని ప్రార్థించాడు ఆయన. ఆయన మూర్ఖుడు గనక మందుడు గనక సముద్రుడు దారి ఇవ్వలేదుట. వాల్మీకి ఎంత మాట అన్నాడో తెలుసు ఇక్కడ? మందహ మందుడు మూఢుడు. అంటే రామచంద్రుడు అడిగితే దారి ఇవ్వకపోతే వాడు ఎవడైనా మూర్ఖుడే కదా. మరి అక్కడ రాముడికి దారి ఇవ్వలేదు కాబట్టి సముద్రుని మందుడు అన్నాడు. అంతేగాని మిగతా వాళ్ళకైతే ఆ మాటలు ఇవ్వడు కాదు. అస్సలు ఏమాత్రము జాలి చూపించలేదు సాగరుడు. రాముడికి మూడు రోజులు గడవడంతో ఆగ్రహం కలిగింది. కళ్ళెరుపెక్కాయి, పళ్ళు పటపట కొరికాడు. వెంటనే పక్కనున్న లక్ష్మణునికేసి తిరిగాడు. అంటే ముందెప్పుడు సామంగా అడగాలి, ప్రార్థించాలి, ప్రార్థించకపోతే అప్పుడు అంతం చూడాలి, భయపెట్టాలి, భయపెట్టకపోతే పనులు చేయండి. మరీ రోజు మనం అవతలవాడిని బతిమాలు, నాయన అన్నం తినరా అంటే తినరనుకోండి. ఓ రోజు ఎప్పుడో చేయొచ్చు, తింటావు గొప్ప పగలు కొట్టినట్టే తింటాడు వాడు. మరి చిన్నపిల్లలు కూడా చూశారు కదా, ఏడుస్తున్నప్పుడు తాగకపోతే ఒకసారి బెదిరించాల్సింది. ఒక్కోసారి స్కూల్కి వెళ్ళను వెళ్ళనంటే రోజు స్కూల్కి వెళ్ళి తల్లి స్కూల్కి వెళ్ళిన ఆయన అని ఓ రెండు మూడు సార్లు బతిమాలుతాం. అయినా వినరనుకోండి, బెత్తం తీసి స్కూల్కి వెడతావా బాధేయమంటావా అంటే అప్పుడు పరిగెత్తుకుంటూ వెడతారు ఎవరైనా. అందుకని పూర్వం వెనకాతల మీటింగ్కి వస్తే ఆ మధ్యన ఒక రాజకీయ నాయకుడు అలాగే బయట కర్రలతో కాపలా పెట్టేట, ఎవడన్నా లోపల నుంచి బయటకు కదిలితే వేసేయండి అన్నట్ట. దాంతో అతను లోపలే కూర్చున్నారు. అందువల్ల అప్పుడప్పుడు దండం దశగుణం భవేత్తని ఈ రకంగా కూడా అన్నారు. దెబ్బకి దెయ్యం దిగొస్తున్నట్టు, దెబ్బకి దైవిగా దేవుడు కూడా. అందుకని లక్ష్మణ గర్వోన్మత్తుడి సముద్రుడు మూడు రాత్రులు ఉపవసించి రక్షించు రక్షించని ప్రార్థిస్తే ఏమాత్రం కనికరం చూపించడం లేదు. మన సామర్థ్యం అతను గ్రహించలేకపోతున్నాడు. కొంతమంది దగ్గర శక్తి ఉంటుంది కానీ సహనంతో ఉంటారు. ఆ సహనాన్ని అసమర్థత అనుకుంటే అప్పుడు విజృంభించి మన సామర్థ్యం చూపించాలి. శాంతము ధర్మము ఎల్లవేళలా పనికిరావు. సహజంగా శాంతం ధర్మం గొప్పవే, కీర్తి ప్రతిష్టలు ఇస్తాయి. కానీ ఎప్పుడు అదే పట్టు కూర్చుంటే ఎలాగండి? రోజు శాంతం శాంతం అంటే కుదరదు. ఇప్పుడు ఈ సముద్రుడి మీద శాంతం కాకుండా పరాక్రమం ప్రదర్శించాలి. ఏది? నా ధనుస్సు బాణాలు ఇలా పట్టుకురా, ఇవాళ నా బాణములతో మొత్తం సముద్ర జలమంతా ఎండగట్టేస్తాను, ఈ సముద్రం అంతా నాశనమైపోతుంది, అందులో ఉన్న జల జంతువులన్నీ సర్వనాశనమైపోతాయి, ఇందులో ఉన్న పాముల్ని తిమింగలాలని మొసళ్ళని పరంపరగా నరిగి పారేస్తాను, ముక్కలు ముక్కలు చేస్తాను, ఈ మొసళ్ళన్నీ ముక్కలైపోగాక, తిమింగలాలు నశించుగాక, మొత్తం సముద్ర జలం ఇంకిపోగాక, సముద్రం బీడై ఇసుక పర్రైపోగాక, ఓర్పుతో ప్రార్థిస్తూ ఉంటే దర్పం చూపిస్తాడు ఆ సముద్రుడు. ఇప్పుడు నా దర్పం చూపిస్తాను, ఏది? ధనుస్సు అన్నాడు. సముద్రం ఎప్పటికీ ఎండిపోదు అని శాస్త్రం చెబుతున్నది, కానీ ఎండిపోని సముద్రాన్ని ఎండిపోయేలా చేస్తాను అని రామచంద్రుడు కళ్ళు ఎర్రచేసి ధనుస్సు తీసుకున్నాడు, ధనుష్టంకారం చేశాడు. ఒక్కసారి ధనుసు చేపట్టడంతో ఏమైందో తెలిసినండి, రాముడికి కోపమే రాదు. ఆ కోపం దెబ్బకి మొత్తం ఆకాశం అంతా మేఘావృతం అయిపోయి మేఘాలు అటు ఇటు పరిగెత్తాయి, వాయువు గజగజ వణిగిపోయాడు, పర్వతాలు కంపించిపోయి రాళ్ళు విరిగి కింద పడ్డాయి. అంతటి సముద్రుడు రాముడు బాణం ఎక్కుపెట్టడంతో ఉప్పొంగిపోయాడు. 10 యోజనములు సముద్రం కెరటాలతో పైకి లేచిపోయింది, అంటే 80 మైళ్ళు పైకి లేచిపోయింది సముద్రం. సముద్రంలో ఉన్న జంతువులన్నీ బేభత్సమై అటు ఇటు పరిగెత్తిపోయాయి, ఆకాశం అంతా నిప్పులు కురిశాయి, ఏ వైపు చూచినా క్షుభితమైపోయింది, భూమి కంపించిపోయింది, దశ దిశలు వణికిపోయాయి, మొత్తం ప్రపంచానికి అకాల ప్రళయం వచ్చి పడిపోయింది, భూమి బద్దలై కొన్ని చోట్ల పర్వతాలు నేలల్లో కిందకి దిగిపోయాయి, సముద్రంలో కెరటాలు అంతకంతకి పై పైకి లేచిపోతూ ఉంటే అకాలంలో తుఫాన్లు వచ్చి ప్రపంచం నాశనం అయిపోయేటట్టు అయ్యింది, తరంగాలు ఘోషించాయి. అప్పుడు లక్ష్మణుడు కూడా కంపించి వణికిపోయి, అన్నయ్య అన్నయ్య ప్రశాంతత వహించు, కోపం చూపించద్దు, చాలు చాలు అని ధనుసు పట్టుకున్నట్ట. అంటే రాముడు ఇంకా ఎక్కువ పెట్టాడు బాణం, బాణం వెయ్యలేదు, బాణం వేసేలోపే ధనుసును పట్టుకున్నాడు. అండి మామేతి చోక్త్వా ధనురాలలంబే, మా అంటే వద్దు వద్దు అని ధనుస్సు దగ్గరకు వచ్చి ఇలా గట్టిగా పట్టేసుకున్నాడు. పట్టుకున్న రాముడు ఆగలేదు, లక్ష్మణ ఆగు, నువ్వు ఈ సముద్రుని హెచ్చరించాలి అని వెంటనే సముద్రుడికేసి తిరిగాడు. ఒరే సముద్రుడా, నువ్వు మహావిశాలమైన వాడి అవ్వచ్చు, అపార జలం కలిగిన వాడవ్వచ్చు, అనేక జంతువులకి నాగములకు అన్నిటికీ నిలయమే కావచ్చుగాక, అయినప్పటికీ ఇవాళ నేను నిన్ను క్షమించను, సముద్రం దాటి లంకానగరానికి వెళ్ళాలి, సీతను చూడాలి, దారి చూపించమని బతిమాలితే నువ్వు దారిలోకి రావా, అందువల్లే నీకు ఇప్పుడు తగిన శిక్ష విధిస్తాను, ఈరోజు నా బాణం దెబ్బకి నీ సముద్ర జలమంతా నాశనమైపోతుంది, నువ్వు అల్లకల్లోలమైపోతావు, భవిష్యత్తులో సముద్రుడు ఉండడు, ఇటు జల రూపంలోనూ ఉండవు, పురుష రూపంలోనూ ఉండకుండా నాశనం చేసేస్తాను అని వెంటనే బాణం అలా దగ్గరికి కొంచెం దగ్గర గంట లాగాడు, అంటే ఎక్కువ పెట్టాడు, చెవిదాకా లాగాడు, విడిచిపెట్టలేదండు. ఆ దెబ్బకే సముద్రం పొంగిపోతుంది, వణిగిపోయాడు, కంగారు పడిపోయాడు, ఆకాశం నుంచి పిడుగులు పడుతున్నాయని చెప్పాను కదా, మేఘాలు గర్జిస్తున్నాయి, సముద్రుడు వణికి అటు ఇటు పారిపోతున్నాడని అర్థమైపోయింది రామచంద్రుడికి. వణికిపోయి కంగారు పడుతూ ఉండడం వల్ల ఆయన సముద్రుడి మీద ఉన్న కోపాన్ని తగ్గించుకుని బాణం మాత్రం వేయలేదు, వేసుంటే ఇంక వాడు సముద్రం లేదట మనకి, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయలేదు ఆయన. ఆ సమయంలో సముద్రుడు జలాల మధ్యలో నుంచి పెద్ద పెద్ద పాములను ఆభరణాలుగా ధరించి, మహారూపం ధరించి, కిరీటాలు ధరించి, గంగా, యమున, కృష్ణ, గోదావరి మొదలైన నదులన్నీ స్త్రీ రూపములతో తనని సేవించి నమస్కరిస్తూ ఉండగా ఆ నదులతో పాటు రామచంద్రుడి దగ్గరకు వచ్చాడు. సముద్రుడు పురుషాకారంలో ఉంటాడు, మహాకిరీటం ధరించాడు ఆయన, ఆకాశమంతెత్తు శరీరంతో ఉన్నాడు, బంగారపు రంగులో ఉన్నాడు ఆయన, ఆయన శరీరం అంతా ఆభరణాలే ఉన్నాయి, పాములు కొన్ని ఆయన చుట్టుకుని ఆభరణాలుగా ఉన్నాయి, భార్యలుగా పక్కన గంగానది వంటి నదులున్నాయి, మెడలో ముత్యాలహారం వేసుకున్నాడు. ఆయన 2 చేతులు నుదుటికి చేర్చి నమస్కరించి, శరణు రామచంద్ర, కోపాన్ని ఉపసంహరించుకో అన్నాడు. రామచంద్ర, నువ్వు శాంతస్వరూపుడివి, సత్వగుణ ప్రశస్తుడివి, నీకు తెలియంది ఏమున్నది, ధర్మం నీకు తెలుసు, భూమి ఎప్పుడు గిర్రును తిరుగుతూ ఉండాలి, ఒక్క క్షణం తిరగకపోతే భూమి నాశనమైపోతుంది, భూమి మీద ఉన్న వస్తువులు చచ్చిపోతాయి, భూమి తన చుట్టూ తన గిర్రును తిరగాలి, భూమి తిరుగుతుందనే విషయం ఎప్పుడో చెప్పారు, గోళాకారంలో ఉందని మన పురాణాల్లో. వాయువు నిరంతరం ప్రసారం చెయ్యవలసిందే. అలా వాయువు ప్రవహించాలి. గాలి స్తంభిస్తే మనం స్తంభిస్తాం. ఇప్పుడు గాలి ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను, కదులుతున్నాను. గాలి కనుక బిగుసిపోయింది అనుకోండి మొత్తం గట్టిగా, ఆ తర్వాత మీరందరూ అలాగే పడిపోతారు. ఈ స్తంభాలు లాగా, పిల్లర్స్ లాగా. ఇంకా ఆకాశం తన ధ్వనిని తాను ప్రసారం చెయ్యాలి. నీరు అలా ప్రవహించాలి. నీరు గడ్డగట్టినట్టు అలా అయిపోతే అందులో ఉన్న ప్రాణులు ప్రపంచం నశిస్తాయి. అగ్ని ఎట్టి పరిస్థితుల్లో వేడిగా ఉండాలి కానీ చల్లబడకూడదు. భగా భగా అగ్ని మండుతోందండి, అందులో గడి కూర్చుంటే అది మంచు ముక్కలు అయితే ఎలాగా కుదరదు, అగ్ని అంటే కాల్చాలి. ఈ పంచభూతాలు తమ తమ స్వభావం ప్రకారం ప్రవర్తించాలి. అది త్రిమూర్తులు చేసిన శాసనం. నేను సముద్రుణ్ణి, లోతుగా కెరటాలు విసురుతూ భయంకరంగా ఉండాలి. నేనే గనక నీవు ప్రార్థించావనో లేక నీ వల్ల భయంతో అలా బిగుసుకుపోయి స్తంభిస్తే అప్పుడు జలములు గడ్డగట్టేస్తే అందులో ఉన్న సర్పములు నాశనమైపోతాయి, తిమింగలాలు నశించిపోతాయి, చేపలు చచ్చిపోతాయి, తిములు నశిస్తాయి. దీనివల్ల మొత్తం ప్రపంచం నాశనమైపోతుంది. అంటే సముద్రం ఎప్పుడు అలా స్తంభించకూడదు, గడ్డగట్టకూడదు. నేను కోరిక వల్ల కానీ, లోభం వల్ల కానీ, దండిస్తావు నీవనే భయం వల్ల కానీ నా స్వభావం మార్చుకోకూడదు. దానికి బదులుగా నువ్వు సముద్రం దాటడానికి ఒక ఉపకారం చేస్తాను. మీ వాళ్ళందరూ సముద్రం దాటి లంకానగరానికి వెళ్ళడానికి ఓ ఏర్పాటు చేస్తాను. అనగానే ఏర్పాటు చేస్తానన్నావు కాబట్టి నేను క్షమిస్తున్నాను, కానీ రామబాణం ఎక్కుపెట్టాక ఈ బాణం వ్యర్థం కాకూడదు. నీ మీద వేయవలసిన బాణం ఎక్కడ వేయమంటావు అన్నాడు. ఇది బాగుంది, అలా అడిగావు అని సంతోషించి, నా సముద్రం మధ్యలో ద్రుమకుల్యము అని ఒక పర్వతం ఉంది, ఆ ప్రాంతం ఇక్కడికి దగ్గరలోనే సముద్రానికి ఉత్తర తీరంలో ఉంది, ఆ ప్రాంతంలో పరమ క్రూరులైన పోయేవాళ్ళు ఉన్నారు, నీచులు వాళ్ళు, వాళ్ళని ఆభీరులు అంటారు, వాళ్ళు మనుషుల్ని కూడా చంపుకొని పచ్చి మాంసం తింటారు, వాళ్ళని నేను చూసి సహించలేకపోతున్నాను, నువ్వు ఆ పర్వతం మీద ఈ బాణం వేసేస్తే వాళ్ళంతా చస్తారన్నాడు. వెంటనే రాముడు ఈ బాణం ద్రుమకుల్యం అనే పర్వతం మీద వేశాడు. ఆ పర్వతం చిటపట్ట శబ్దాలతో కాలి బూడిదైపోయింది. ఆ పర్వతం మీద ఉన్న పరమపాపాత్ములు ఆభీరులు చచ్చిపోయారు. ఇలాంటి బాణం మనకు పక్కన ఉంది, అక్కడ వేసేస్తే ఇక శాస్తి అయిపోయి ఆ బస్తీ మనకు వస్తుంది. రాముడు ఆ బాణం అక్కడ ఎప్పుడు వేస్తాడో అని చూస్తాను అనమాట. వేస్తాడు, డైరెక్ట్గా వేడు, ఇండైరెక్ట్గా వేస్తాడు, సమయం వస్తుందిలేండి. ఈ విధంగా ఆ ద్రుమకుల్యం పరమ పవిత్రం అయిపోయింది. ఇప్పుడు రామచంద్రుడు అన్నాడు, నేను బాణం వేసిన చోట ఉన్న పాపాత్ములు చచ్చారు, అక్కడ పర్వతం నేల పగిలి అడుగుల నుంచి పెద్ద కోపం బయటకు వచ్చింది, అది వ్రణకోపం. అందులోంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది, ఆ నీరు పవిత్ర పాతాళ జలం. ఆ ప్రాంతంలో ఈరోజు నుంచి ఎప్పుడూ పంటలు పండుతాయి, ఎప్పుడూ నీరు ఉంటుంది, అది సస్యశ్యామలం అవుతుంది, పశువులు సమృద్ధిగా ఉంటాయి, అక్కడ తపస్సు చేసేవాళ్ళ తపస్సు సిద్ధిస్తుంది, అక్కడ రోగాలుండవు, కందమూల ఫలాదులు దొరుకుతాయి, అది దివ్యస్థలం అవుతుంది. ఈరోజు నుంచి దానికి నేను మరుమూలము అని ఒక బిరుదిస్తున్నాను. మరుద్వంతము, ఇదివరకు ద్రుమకుల్యం అనేవారు దాన్ని, ఇప్పటి నుంచి దానికి అమరభూమి, మరుభూమి, మరుద్వంతము ఇన్ని పేర్లు ఇస్తున్నాను అన్నాడు ఆయన. ఈ విధంగా ఆ ప్రాంతానికి వరం ఇచ్చాడు. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలిగా, మరి సముద్రం రేపు దాటదాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.